ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಓಂ. ಈರೋಜು 16వ అధ్యాయానికి సారాంశం చెప్తాను. దైవాసుర సంపద్ విభాగ యోగము అనే పేరు కలిగినటువంటి ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మోక్ష ప్రాప్తికి సహాయపడేటటువంటి దైవ గుణాలను గురించి, మోక్ష ప్రాప్తికి ప్రతిబంధంగా ఉండే అసుర గుణాల గురించి వివరించారు. 15వ అధ్యాయం వరకు ఆత్మవిద్యను చెప్పడం అయిపోయింది, ఆత్మబోధ అయిపోయింది. 2 నుంచి 15 అధ్యాయాల వరకు ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు బ్రహ్మ విద్య గురించి. ఈ అక్షర విద్య క్షేత్రజ్ఞుని గురించి, ఆ స్థిరప్రజ్ఞుడు జ్ఞానిని అవ్వాలి అంటే, గుణాతీతుడిగా అవ్వాలి అన్నా, పరభక్తుడిని అవ్వాలన్నా, 2వ అధ్యాయంలో చెప్పిన స్థిరప్రజ్ఞుణ్ణి కావాలన్నా కూడా కొన్ని అర్హతలు కావాలి. అవి లేని వాళ్ళకి ఆ జ్ఞానస్థితిని పొందడం కష్టం, జ్ఞానాన్ని పొందడం కష్టం, చాలా కష్టం. కనుక మనకు ఏం చెప్తున్నారు ఇక్కడ, దైవ గుణాలను అలవరుచుకో అన్నారు. దైవ గుణాలని అలవరుచుకో. దైవ గుణాలు అంటే ఏమిటి అంటే, 1 నుంచి 3 శ్లోకం వరకు చెప్పారు మనకు దైవ గుణాలు. మొత్తం 26 గుణాలు చెప్పారు. 13వ అధ్యాయంలో చూసాం, 16వ అధ్యాయంలో విన్నాం. ఆయన జ్ఞాని ఎట్లా ఉంటాడు, ఆయన మనస్సు ఎట్లా ఉంటుంది, ఆయన చేతలు ఎట్లా ఉంటాయి అని చెప్పి 2వ అధ్యాయం 12వ అధ్యాయంలో విన్నాం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ్చ అని చెప్పి చెప్పారు 12వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలోనేమో దుఃఖేష్ అనుదిగ్నమనాహ విగత స్పృహ అన్నారు. దుఃఖంలందు ఎటువంటి బాధ ఉండదన్నాడు. ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. జ్ఞాని గురించి స్తుతి చేస్తున్న ఆయన లక్షణాలు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందంతో పాటు అది నేను ఎలా పొందాలి అనే కోరిక ఉండాలి మనిషి. ఆనందించడం వేరు, ఆ స్థితిని నేనెప్పుడు పొందుతాను, అది నాకెప్పుడు కలుగుతుంది, దానికోసం ఆరాటపడాలి మనిషి. పెళ్లి చేసుకోవడానికి ఎట్లా ఆరాటపడతాడో, ఉద్యోగం కోసం ఎలా ఆరాటపడతాడో మనిషి, ఇల్లు కట్టుకోవాలని ఎలా ఆరాటపడతాడో, ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటాడో, దానికి 100 రెట్లు ప్రయత్నం చేయాలి దీనికోసం కావాలంటే. కావాలంటే ఆ స్థితి. అందుకని మనకు శాంపుల్గా చూపించారు స్థిత ప్రజ్ఞుడి గురించి చెప్పి, పరభక్తుడి గురించి చెప్పి, లక్షణాలు చెప్పి మనలో కొంచెం ఆశ రేకెత్తించాడు కృష్ణుడు. ఆ ఆశని మనం నారు పోశాడు ఆయన, మనం నీరు పోయాలి. ఇన్ని అధ్యాయాలు చెప్పి మనకేం చేశాడు కృష్ణ పరమాత్మ, నారు పోశాడు మనలో ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించడానికి, పునాది వేశాడు ఆయన. తర్వాత ప్రయత్నం మన చేతుల్లో ఉంది. ఆయన జాబ్ అయిపోయింది 15వ అధ్యాయంతో, కానీ మన ప్రయత్నం చేయాలి. దాని కొరకే ఈ 16వ అధ్యాయం 17వ అధ్యాయం 18వ అధ్యాయం దాదాపు అందులో కూడా మొత్తం శాస్త్రం అంతా కూడా అన్ని అధ్యాయాలు రిపీట్ అవుతాయి. గుర్తు చేస్తాడు కృష్ణ పరమాత్మ తాను ఏం చెప్పాడు అని. సింహావలోకనం. ఎలాగైతే మనం ఒక విత్తనం నాటేటప్పుడు స్థలాన్ని శుభ్రం చేస్తాం, విత్తనం నాటుతాం, నాటిన తర్వాత అందరితో వదిలిపెట్టాం, దానికి ఎరువు వేస్తాం, మాన్యూర్ ఎర్రమట్టి మంచి మట్టి వేస్తాం, సూర్యప్రకాశం తిరిగేటట్లుగా చూస్తాం, ఫెన్సింగ్ కడతాం, అది ఎదిగేటప్పుడు దాన్ని రోజు చూస్తాం, వెళ్ళి దగ్గరికి వెళ్ళి మరీ మరీ చూస్తాం, పూలు పండ్లు కాయలు వచ్చే వరకు చూస్తూనే ఉంటాం, ఎంత ప్రయత్నం చేస్తున్నాం. అది ఆరోగ్యంగా పెరగడానికి, పూలు పండ్లు ఇవ్వడానికి దానికి ఏముంటే ఇస్తుందని ఆలోచిస్తున్నావా లేదా? ఒక మందార పుష్పం చెట్టుకి పుష్పం రావడం కోసం ఎన్ని చేస్తున్నామండి? అదేవిధంగా మన మనస్సు అనేటటువంటి భూమిని సారవంతం చేయాలి. మన మనస్సు, హృదయం, అంతఃకరణం అనే భూమిని సారవంతంగా చేస్తే జ్ఞానం అనే ఫలం, శ్రవణ మనన నిధిధ్యాసనం అనే విత్తనాన్ని నాటితే, శ్రవణాన్ని నాటితే మననం నిధిధ్యాసనం జరిగి జ్ఞానం అనే ఫలం వస్తుంది అందులో నుంచి. మనస్సుని ఎప్పుడైతే సారవంతం చేస్తాము, ఎలా చేస్తాం మనస్సుని సారవంతం? అక్కడంటే అవన్నీ చేస్తాం, దున్నుతారు నేలని, రకరకాలుగా దానికి పోషణ చేస్తారు. ఇక్కడ ఏం చేయగలమంటే కృష్ణ పరమాత్మ మూడు శ్లోకాల్లో చెప్పారు. ముందు శుద్ధం చేయాలి, అద్దంలో ముఖం చూసుకోవాలన్నా అంతే, క్లీన్గా ఉంచుకోవాలి. దానికి ఒక రెండు పదాలు వాడాను నేను, దోష అపనయనం, గుణ ఆధానం. శరీరంలో కూడా దుర్గంధం వస్తూ ఉంటే దాన్ని స్నానం చేస్తాం, అప్లై చేస్తాం, సోప్ అని చేసి మళ్ళీ నీళ్లు పోస్తాం. శరీరానికి ఆ దుర్వాసన రాకుండా ఉండడానికి స్నానం చేయించి దోష అపనయనం అది. తర్వాత ఏం చేస్తాం? చందనం, పౌడరు, స్నోలు రకరకాలు అన్నీ అప్లై చేస్తారు. గుణ ఆధానం, దోష అపనయనం, గుణ ఆధానం. మనసులో ఉన్న దోషాలన్నీ తొలగించుకో మొదట, దానికి తొలగించిన తర్వాత గుణ ఆధానం, మంచి గుణాలని పెంపొందించుకో. మరొక ఉదాహరణ, ఇంటికి సున్నం వేయాలంటే పాత పడినటువంటి ఆ రంగుని రఫ్ పేపర్ వేసి రుద్దుతారు. దోష అపనయనం, ఆ మురికంతా తీసి కడిగిన తర్వాతనే మళ్ళీ కొత్త పెయింట్ వేస్తాడు. అట్లాగే వేస్తాడా? వచ్చి వేయడు కదా, వేస్తే మళ్ళీ నల్లగానే ఉంటుంది. అది తొలగించి మళ్ళీ నూతనంగా వేస్తారు. వేయడానికి ముందు పాత తొలగించాలా లేదా? ఇది ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ ఇవ్వనా? ఫైనల్గా నీళ్ళు ఎటు పడితే అటు పోతూ ఉన్నాయి, అన్ని దిక్కులా పోతున్నాయి. అన్ని దిక్కులా నీరు పోతూ ఉంటే ఆ భూమిని సస్యశ్యామలం చేయగలమా? ధాన్యాన్ని పండించగలమా? దాని కొరకు ఏం చేస్తారు? నీటిని అన్నిటినీ కూడా విడిగా వేరుగా పోకుండా, వృధా కాకుండా ఒకవైపుకి తీసుకొస్తారు, కాలువలాగా చేసి దానికి పెట్టి అంతటికి నీరు అందేట్లు చేస్తారు. అప్పుడు భూమి సారవంతమయ్యి అందులోంచి ధాన్యం వస్తుంది. ఇట్లా అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకు తెలుసు. ఇన్ని చేస్తాం కానీ మనస్సుకి ఏమన్నా చేస్తున్నామా? అది ఇక్కడ ప్రశ్న. మనస్సులో మనం ప్రపంచంలో ఉంటున్నప్పుడు, వ్యవహారం చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి మలినాలు ఏర్పడుతూ ఉంటాయి మనస్సులో. ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ? కామ, క్రోధ, లోభ, మోహ, నాలుగు చెప్పాడు, హైలైట్ చేశారు. ఆ కామక్రోధ లోభ మోహాల్ని వదిలిపెట్టు. ఇంకా చాలా చెప్పారు, వాళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తారు, అవన్నీ చెప్పారు. మెయిన్గా నాలుగు కల్ప్రిట్స్ అన్నమాట, దుష్ట చతుష్టయం. కామ, క్రోధ, లోభ, మోహ, ఇవి అసుర గుణాలన్నాడు. మహాభారతం అందుకనే మహాద్రుమం అన్నారు. ధర్మద్రుమం, ఎవరు పాండవులందరూ కూడా ధర్మం చెట్టు లాంటి వారు, వృక్ష లాంటి వారు, ధర్మవృక్షం లాంటి వారు, శాఖలు కొమ్మలు ఆ యొక్క కాండం ఆకులు ఇవన్నీ కూడా పాండవులతో పోల్చారు. ధర్మ వృక్షం. కౌరవులు విషవృక్షం, దాంతో పోల్చారు. అదేవిధంగా మన మనస్సులోనే దైవగుణాలుంటే పాండవులు, అసురగుణాలుంటే కౌరవులు. అసురగుణాలున్న కౌరవులు ఎంత పతనమైనారో, మనలో కూడా అసురగుణాలు ఉంటే మనం కూడా అలాగే పతనం అవుతాం. దైవగుణాలున్న పాండవులు ఎలా కృష్ణ పరమాత్ముడి సహాయంతో ధర్మాన్ని ధర్మయుద్ధం చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వాళ్ళు భగవంతుడికి ప్రీతి పాత్రులైనారు, కానీ కౌరవుల్లో ఒక్కడు మిగలలేదు. భీష్ముడితో సహా, ద్రోణుడితో సహా అందరూ పోయినారు. కనుక మహాభారతం మనకి ఎంత గొప్ప విషయాన్ని, మెసేజ్, సందేశాన్ని ఇస్తుందో తెలుసా? మనలో ఉన్న దుష్టగుణాలే కౌరవుల్లాంటి వాళ్ళు. మనిషిని సుఖశాంతులు లేకుండా పతనం చేస్తుంది, ఆధ్యాత్మికంగా పతనం చేస్తుంది. కనుక ఆధ్యాత్మిక విద్య రావాలి అంటే మన సనాతన సంస్కృతి తెలియాలి. సనాతన సంస్కృతికి ఎప్పుడైతే దూరం అయిపోతామో, మనిషిలో భోగాల వైపు మనసు మళ్ళుతుంది, కామక్రోధాలకు లోనవుతాడు, లోభమోహాలు పెరుగుతాయి, అప్పుడు ఆ మనిషిలో పశుత్వం ఏర్పడి, అలజడి ఏర్పడి, కుటుంబము శాంతిగా ఉండదు, సొసైటీ శాంతిగా ఉండదు. అది మనం చూస్తున్న సమాజం ఇప్పుడు. మనుషుల్లో అశాంతి, అభద్రత, కొంతమంది మనుషుల్లో అరాచకత్వం, రాక్షస గుణాలు, అసురగుణాలు పెరుగుతున్నాయి. అసురగుణాలు లేని కొంతమందిలో కామక్రోధాలు ఉన్నాయి, లోభమోహాలు ఉన్నాయి. అసురగుణాలు ఉన్నవాడు ఇంకా వీటిని దాటిపోయినాడు, అరాచకత్వాన్ని సృష్టిస్తున్నారు వాళ్ళు. మామూలు మనుషుల్లో కామక్రోధ లోభాలు మోహాలు పెరిగినాయి. కనుక దైవీ సంపత్తితో ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారు ఇప్పుడు. అందుకనే సమాజం, ఆ సమాజం చాలా బలహీనమవుతుంది. మనిషిలోనే ఉన్నారు శత్రువులు. కామక్రోధాలు ఎందుకు పెరుగుతున్నాయి మనిషిలు అంటే, మన విద్యని మనం చదువుకోవడం లేదు. మన ధర్మబద్ధమైనటువంటి శాస్త్ర విద్యని, ఆత్మవిద్య కాదు, ధర్మాన్ని గురించి సనాతన విద్యని మనం చదువుకోవడం లేదు. మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మన ఋషులు ఏం చెప్తున్నారు, మన భారతం ఏం చెప్తుంది, రామాయణం ఏం చెప్తున్నది, భాగవతం ఏం చెప్తున్నదో చదవడం లేదు. మనం చదువుకునే అవకాశం లేకుండా పోయింది మనకు. అందువల్ల మన సనాతన విద్యకి, సంస్కృతికి దూరమైనాం, మెకాలే విద్యకి దగ్గరైనాం. మెకాలే రాశాడు ఉత్తరంలో, ఏమని రాశాడో తెలుసా? నేను ఆంగ్ల విద్యను ప్రవేశపెడుతున్నాను, ఇక్కడ కొంతకాలం తర్వాత విగ్రహారాధన చేసేవాడే ఉండడు అన్నాడు ఈ దేశంలో. అదే కనపడుతోంది. పిల్లలు, ఇప్పుడు పిల్లలు ఎవరు దేవుణ్ణి పూజించడం లేదు కదా. మన తరం ముందు వాళ్ళంతా విగ్రహారాధన చేశారు, ఇప్పుడు ఎక్కడుంది విగ్రహారాధన? ఎంతవరకు తగ్గిపోయిందో చూశారు, రాను రాను. ఆయన చెప్పిన మాట సత్యమైందా లేదా? అంటే ఈ సనాతన సంస్కృతిని నాశనం చేయడానికి వాళ్ళ ఎజెండా అన్నమాట. ఈ దేశం బలహీనంగా ఉండాలి అంటే ఇక్కడ సనాతన సంస్కృతి ఉండకూడదు. ఈ ధర్మము, ఈ పురాణాలు, ఈ ఇతిహాసాలు ఉంటే వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. అవి లేకుండా చెయ్యాలి అంటే ఒక్కటే మార్గం, ఆ విద్యను తీసేసి ఈ విద్యను పెట్టాలి. సిక్కులర్ అనే పేరు పెట్టి మనకు మన స్కూళ్ళల్లో మన పిల్లలకి మన విద్యను చెప్పుకునేటటువంటి స్థితి లేదు మనకు. ఇప్పుడు స్కూళ్ళల్లో భారతం రామాయణం గురించి మాట్లాడకూడదు. 50 మందిలో 2 ముస్లింల పిల్లలు ఉన్నారంటే నువ్వు రామాయణం చెప్పకూడదు, 2 క్రిస్టియన్ పిల్లలు ఉన్నారంటే నువ్వు రామాయణం భారతం చెప్పకూడదు. అది క్రైమ్ కిందకి వస్తున్నది ఇప్పుడు. అందుకని ఎప్పుడైతే సనాతన సంస్కృతి పోతుందో మనుషుల కామక్రోధ లోభమోహాలు పెరుగుతాయి, మనుషుల అశాంతి పెరుగుతుంది, అభద్రత పెరుగుతుంది. కనుక కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, అసుర గుణాలు తొలగించుకో, దైవ గుణాలను పెంచుకో, ధర్మబద్ధంగా జీవించు. కనుక ఆంగ్ల విద్య, ఆధునిక విద్య, పాశ్చాత్య విద్య మనిషిని మనిషిగా ఉండనివ్వదు, మనిషి యొక్క పరమ గమ్యాన్ని గుర్తు చేయదు అది పాశ్చాత్య విద్య. కానీ మన యొక్క సంస్కృతి తగిన విద్య, మన ఋషులు ఇచ్చినటువంటిది, మన దేశంలో ఈ ధర్మం కోసం పనిచేసిన వాళ్ళ గురించి చదివితే మనకు ధర్మము అర్థము కామ మోక్ష పురుషార్థాల గురించి మనకు తెలుస్తుంది. మనల్ని చదవకుండా ఆ విద్య లేకుండా చేశారు ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా, కొన్ని 100 ఏండ్లుగా. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతున్నది ఇప్పుడు కూడా. ఈ యొక్క సీరియస్నెస్ మనకు తెలియడంలే, చాలా దూరం వెళ్ళిపోయినాం మనం. నిన్న ఒక ఆవిడ చెప్తోంది, ఏమండి మా మనవడు ఇంజనీర్ చదువుతున్నాడు శాస్త్ర యూనివర్సిటీలో, నేను గాయత్రి చెయ్యను, మంచిగా ఉంటే సరిపోదా, నేను మంచివాడిగా ఉంటాను, నేను ఎందుకు గాయత్రి చెయ్యాలి అని అడుగుతున్నాడు. మంచి ఆర్థడాక్స్ ఫ్యామిలీ, ఏం చెప్పాలండి స్వామిని గారు, ఏదేదో చెప్పాను, సర్ది చెప్పాను, చెయ్యను అంటున్నాడు, దేవుణ్ణి పూజించను అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ అది, ఎందుకు పూజించాలి దేవుణ్ణి అన్నాడు. వాడు చేయదలుచుకున్నది సాధించాడు ఆయన మెకాలి. మనం ఎంత నష్టపోయినామో మనకు తెలియడం లేదు, అంటే దాదాపు మనం కళ్ళు మూసుకొని ఉన్నాం అన్నమాట. అందుకనే అసుర గుణాలు పెరిగినాయి సమాజంలో, మనిషిలో డాంబికము, మోసము, అరాచకము, అవతల వాళ్ళని పీడించడం, అన్నిట్లో కల్తీ కలపడం, అన్నిట్లో మోసం చేయడం, ఏమిటండి ఇవన్నీ? మనమైతే ఊరికి అరుస్తాం, అయ్యో ఇట్లయిపోయిందో, అట్లయిపోయినాడు, ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, ఎందుకు అయిపోయినాడు అని ఆలోచించడంలా. చూడండి ఒక్కడం కూడా సమాజం ఇట్లా పోతుంది, ఆ మినిస్టర్ అట్లా చేశాడు, ఈ మినిస్టర్ అట్లా చేశాడు, ఇంత కా చేశారు, అంత కా చేశారు అంటున్నామే, కానీ ఇలా కావడానికి కారణం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించామా? డయాగ్నోస్ చేశామా? చేయలేదు. కారణం ఏంటంటే ధర్మాన్ని బోధించేటటువంటి విద్య లేదు, వాల్యూస్ని బోధించే విద్య లేదు, విలువలను బోధించే విద్య లేదు, సనాతన సంస్కృతి ఋషుల పరంపరను బోధించే విద్య లేదు, అది చదివించాలని మనకు అనిపించలేదు, అది చదవకపోతే ఎంత నష్టం అని కూడా మనకు తెలియలేదు. మనం చేసిన పొరపాటు అది, ఆ తప్పిదాన్ని మీరు ఇప్పుడు కరెక్ట్ చేయలేరు, చాలా కష్టం. అది అయిపోయింది, కొంత జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ రావడానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకే తెలియదు. ధర్మ అర్థ కామ మోక్షాలు పరమ గమ్యం ఇప్పుడు చదివాము బృహదారణ్యకంలో, పరమాగతి పరమాలోక పరమ ఆనంద పరమ సంపత్ అన్నాడు. ఎక్కడుంది పరమానందం ఇప్పుడు చెప్పండి మీరు? పరమ సంపత్ పరమలోక ఎక్కడుంది? అర్థకామాలు ఉన్నాయి, ధర్మము మోక్షం లేదు. కనుక మన చేసిన తప్పిదం అంతా ఇంత కాదు, పశ్చాత్తాప పడవలసిన రోజు వచ్చింది మనకిప్పుడు. బయట ఇట్లా ఉంది అట్లా ఉందని నిందించడం కాదు, మనం ఏం చేశాం. అందుకని ఆయన చెప్పారు కదా, పుష్పేంద్ర కులశ్రేష్ఠ, ఆయన అంటున్నాడు ఆడవాళ్ళందరూ కాసేపు వంటగదికి తాళమేసి పిల్లలకి సనాతన సంస్కృతి గురించి చెప్పండి అంటున్నారు ఆయన. వంటింట్లోనే కూర్చొని కాలక్షేపం చేయొద్దు, పిల్లలందరికీ సనాతన సంస్కృతి చెప్పండి. ఎవరో వచ్చి రక్షిస్తారో ఏదో చేస్తారని అనుకోవద్దు. నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నువ్వు చేయాలి. నీ ధర్మం ఏమిటి, నీ వర్ణం ఏమిటి, నీ ఆశ్రమం ఏమిటి, నువ్వు ఎక్కడుంటున్నావు, ఏ ధర్మంలో పుట్టావు, నీది నువ్వు ఆచరించు. ఇలా భగవద్గీత చదువుకొని ఏదో అసురు గుణాలు దైవగుణాలు వింటిపోతే కాదు, జీవించాలి, ఆచరించాలి. ఎందుకు అంత భోగాలు మనుషులకి, ఇంత సుఖాలు ఎందుకు మనుషులకి? ఎప్పుడైతే సుఖాలు భోగాలు పెరిగిపోతాయో అసురు గుణం పెరిగిపోయినట్లే కదా. ఎప్పుడైతే భోగాలు సుఖాలు పెరుగుతాయో మనుషులు తపస్సు ఉండదు. ఈ ఫస్ట్ దైవగుణాలు చూడండి. సత్వ సంశుద్ధి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం. తపస్సు ఎక్కడుంది, డిసిప్లిన్స్ ఎక్కడున్నాయి? కనుక ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నేను పాటిస్తున్నానో లేదా అని చెక్ చేసుకోవాలి. కామం క్రోధం లోభం మోహం లేకుండా ఉన్నాయా అని చూసుకోవాలి. ఎట్లాగైతే షుగర్ చెక్ చేసుకుంటుంటారు, ఇప్పుడు ఇళ్లలోనే చెక్ చేసుకుంటున్నారు. బీపీ మిషన్ ఇంట్లోనే ఉంటుంది, షుగర్ చెక్ చేసే మిషన్ ఇంట్లోనే ఉంటుంది, అన్ని పారామీటర్స్ ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. కానీ మనం నిజంగా మన మనసుని మనం చెక్ చేసుకుంటున్నాము అట్లా. కనుక ఈ ధర్మంలో పుట్టి ఈ ధర్మం చెప్పినటువంటిది ఎట్లాంటిది, దాని చింతనలో ఉన్నానా లేదా? నేను త్యాగం చేయమంటుంది ఈ ధర్మం. దురాశ వద్దన్నది, అత్యంత ఆశను పెట్టుకోవాకన్నది, నిరాడంబరంగా జీవించన్నది ఈ సంస్కృతి. తెలుగులోనే ఒక ఆయన పాట పాడారు, గురజాడ అప్పారావు గారు, సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడవ్వయ్ అన్నాడు. నీ సొంత లాభం కొంత మానుకోమన్నాడు. కొంత సమయాన్ని ఇవ్వాలి సమాజానికి, ధర్మం కోసం. ప్రతి ఫ్యామిలీ వాళ్ళకి కూడా కొంత సేవ చెయ్యాలి సమాజం కోసం. సొంత లాభం కొంత మానుకో, పొరుగువాడికి తోడుపడవని. అవతల వాడు కష్టపడుతుంటే బాధపడుతుంటే వాళ్ళు మనవాళ్ళని చెప్పి సహాయం చేయి. నీ స్వార్థం వదులుకున్నప్పుడే చేయగలవది. నీకు కోరికలు, నీ స్వార్థము, సుఖభోగాలు, నేను నాది చిన్న నా బొజ్జగ శ్రీరామ రక్ష అట్లా అనుకుంటే నువ్వు చేయలేవు. అందుకని త్యాగం చేసేవాళ్ళు ఎప్పుడూ అధిక సంఖ్యలో ఉండాలి సమాజంలో. ఇప్పుడు త్యాగం చేసేవాళ్ళు లేరు, భోగంలో లాలసలో ఉన్నవాళ్లే ఉన్నారు. అది అన్ని అరాచకాలకు కారణం. ఈ అలవాట్లు పెంచుకోవాలి. నిరాడంబర జీవనం, త్యాగము, తపస్సు, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, అహింస, సత్యం, అక్రోధ, ఇవన్నీ పెంచుకోవాలి. ఇవన్నీ పెంచుకుంటూ ఉంటే అవి తగ్గిపోతాయి అసుర గుణాలు. కనుక అసుర గుణాలు ఏమిటి, వాటి వలన వచ్చే నష్టం ఏమిటో తెలుసుకోవాలి. అందుకని దీన్ని పెంపొందించుకునే మార్గం ఏంటంటే 5 మెట్లు చెప్తాను. మొదట ప్రార్థన చేయాలి. దేవుణ్ణి ప్రార్థించు, భగవంతుడా నాకు అన్ని సద్గుణాలనే వచ్చేటట్లుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాలి. ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలం ఇంద్రియాణి చ సర్వాణి. ధర్మాః ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు, నా యందు ఉండుగాక. ఏ ఏ ధర్మాలైతే చెప్పబడినాయో మనిషికి దైవత్వాన్ని పొందడానికి అవన్నీ నాలో ఉండుగాక అని చెప్పి దైవ ప్రార్థన. కనుక ఆ ప్రార్థన చేసేటప్పుడు దాని అర్థం తెలుసుకొని ఆ అర్థం లోపల జీవిస్తూ ఉంటే మనకు దైవ గుణాలు వస్తాయి. భగవంతుడిని అడగాలి, నా మనసులో ఉన్న దోషాలను తొలగించు, నన్ను మంచి మార్గంలోకి తీసుకువెళ్ళు, ధర్మ మార్గంలోకి తీసుకువెళ్ళు, నా జీవితం సాఫల్యాన్ని చెయ్యి, నా వలన ఇతరులకు మేలు కలిగేటట్లుగా చెయ్యి నా జీవితాన్ని అని అడగాలి ఆయన. అలా ప్రార్థన చేస్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దైవ గుణాలను ఆయన మనం అనుగ్రహిస్తాడు. ప్రార్థన 1. 2, సత్సంగ. దైవగుణాలను ఎట్లా పెరుగుతాయంటే ఊరికి ఎట్లా పెరగవు. నారదుల వారు నారద భక్తి సూత్రాల్లో దుస్సంగ సర్వదా త్యాజ్య సత్సంగ సర్వదా కార్య అన్నాడు. మన పిల్లలు ఎంతమంది సత్సంగం చేస్తున్నారు, పిల్లలు ఎందుకండి సత్సంగం చేయడం ఉన్నప్పుడు, పెద్దవాళ్లే కదా చేయాలి సత్సంగం అన్నాడు. అది ఎట్లా ఉంటుందో తెలుసా, నేను చెట్టు అంతా బాగా ఎదిగిన తర్వాత నీళ్లు పోస్తాను మాన్యూర్ వేస్తాను అన్నట్లు ఉంటుంది. చిన్నప్పుడు మొక్కకి ఎందుకండి మాన్యూర్, చిన్న మొక్కకి ఎందుకండి ఫెన్సింగ్ అంటే ఎట్లా ఉంది, వివేకంగా ఉంది అది, తెలివి గలవాళ్ళు మాట్లాడే మాటేనా, మాట్లాడరు కదా. పెద్ద అయిన తర్వాత దానికి నీరు అక్కర్లేదు ఫెన్సింగ్ అక్కర్లేదు, కంచె కడతామా కట్టాం, ఎరువులు వేస్తావా వెయ్యం. మరి ఆ విషయంలో ఆలోచించినప్పుడు ఈ విషయంలో ఎందుకు ఆలోచించాం. పిల్లలకి సజ్జనుల సాంగత్యం, మంచి స్నేహం, మహాత్ముల యొక్క సాంగత్యం, అప్పుడప్పుడు వెళ్ళడం, నమస్కారం చేయటం, వారితో మాట్లాడటం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, ప్రతి పిల్లవాడు, ప్రతి యువకుడు యువతి, ప్రతి విద్యార్థి చిన్న పిల్లల దగ్గర నుంచి 20 ఏళ్ల వరకు ఎప్పుడు సజ్జన సాంగత్యంలో ఉండాలి. వాళ్ళు ఎదుగుతున్న మొక్కల్లాంటి వాళ్ళు, అది మనం గ్రహించాం, అది మనం పెద్దవాళ్ళు చేసే తప్పు. అంతా ఎదిగిన తర్వాత రారు వాళ్ళు పిల్లలు, ఎందుకు వస్తారు, రారు. వాడికి అలవాటు 6 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి తయారు చేయాలి వాళ్ళని. ఇంకా తర్వాత నువ్వు వద్దన్న ఆగరు వాళ్ళు, అలవాటు చేశావంటే మనం చెయ్యం. అందుకని ట్రైనింగ్ ఇవ్వాలి, సత్సాంగత్యం ఇవ్వాలి. అంతా అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరాని అప్పుడు వచ్చి సత్సంగం చేస్తే ఏం ప్రయోజనం, ఏదో కాస్త మనశ్శాంతి దొరుకుతుందే కానీ నీలో ఉన్న వాసనలు బాధలు ఇవన్నీ కూడా, గిల్ట్ హర్ట్ రకరకాలుగా ఉన్నాయి అవన్నీ పోతాయా. ఇంకా ఆ సజ్జనులకు కలిసి సంసారాన్ని మనం చేరుస్తాం పోయి, కనుక మన వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎప్పుడు ఇవ్వాలో వాళ్ళకి అప్పుడు ఇవ్వాలి. ఎందుకు తల్లిదండ్రులు వాళ్ళకి చిన్న వయసులో ఇవ్వలేకపోయినారంటే తల్లిదండ్రులకు దాని విలువ తెలియలే. సజ్జన సాంగత్యం విలువ తల్లిదండ్రులకు తెలిస్తే ఇచ్చేవాళ్ళే, ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వలన వాళ్ళకి తెలియదు మాన్యూర్ వేయాలని తెలియలేదు, కంచె కట్టాలని తెలియలేదు, ఏమవుతుంది ఇష్టం వచ్చినట్లు ఎదుగుతుంది అది, దాని ఇష్ట ప్రకారం పెరుగుతుంది, విష ఫలాలను ఇస్తుంది, చీడపడుతుంది, పురుగు పడుతుంది, దానివల్ల అన్ని చెట్లకి నష్టం. అట్లా తయారు చేస్తాం ఇప్పుడు మనం. తన గురించి ఆలోచిస్తాడు, అదే రాముడి గురించి చదివితే తన గురించి ఆలోచిస్తాడా, ఆలోచించడు. తండ్రి గురించి ఆలోచిస్తాడు, తల్లి గురించి ఆలోచిస్తాడు, అన్నయ్యని గురించి ఆలోచిస్తాడు, తమ్ముడి గురించి ఆలోచిస్తాడు. రాముడి గనక జీవిత చరిత్ర చదివితే, చదవలేదు కదా, సీత గురించి చదివితే కుటుంబం ఏమిటి, భార్య అంటే ఏమిటి, భర్త అంటే ఏమిటి తెలిసేది. ఇప్పుడు అలా కాదు కదా, నా కోరికలు నా సుఖం ప్రధానం, నా తల్లి తండ్రి వాళ్ళు నియమాలు నాకు అక్కర్లేదు, అది స్థితి ఇప్పుడు. నా కోరికలు నా సుఖమే ప్రధానం నాకు. అలా అయినప్పుడు వాళ్ళకి తెలిసి తెలియని వయసు అది. తర్వాత వాళ్ళు తప్పటడుగు వేస్తారు, జీవితంలో ఏది ప్రాధాన్యం ఏది ముఖ్యం అని తెలియక మనస్సు అశాంతితో నిండిపోతుంది వాళ్ళకి, ఎందుకంటే సజ్జన సాంగత్యం లేకపోవడం వల్ల. అందుకనే విలువ యొక్క విలువ తెలుసుకోవాలి. వాల్యూ ఈజ్ ఏ వాల్యూ వెన్ ద వాల్యూ ఆఫ్ ద వాల్యూ ఈజ్ వాల్యూడ్ బై యూ అన్నారు. విలువ యొక్క విలువ ఎప్పుడు ఉంటుంది, ఆ విలువ యొక్క విలువను నేను తెలుసుకున్నప్పుడే ఆ విలువ యొక్క విలువ అది, లేకపోతే విలువకు విలువ లేదు, విలువకి విలువ లేదు. విలువకి విలువ ఎప్పుడు వస్తుందంటే విలువనిచ్చేవాడు ఉన్నప్పుడే విలువకు విలువ. అందుకని తల్లిదండ్రులు అంటే ఏదో కాలేజీకి పంపించడం, చదువులు చెప్పించడం, ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళని చూసుకోవడం కాదు, విలువలు నూరిపోయాలి, ఉగ్గు పాలు పోసినట్లు పోయాలి, ఆ తర్వాత భగవంతుడు చూసుకుంటాడు అవన్నీ. నువ్వు చేయవలసిందేంటి, అలా పెంచకపోగా మనం కాంపిటీషన్, ఇంత సంపాదించు అంత సంపాదించు, లోకం అట్లా ఉంది ఇప్పుడు ఇట్లా ఉంది, నువ్వు ఈ కోర్సు చూసుకో ఈ కోర్సు చూసుకో, రేపు బాగా సంపాదించాలి, ఇల్లు కట్టాలి, కారు కొనుక్కోవాలి, ఇది తల్లిదండ్రులు నేర్పేది, ఎంత తప్పిదం అది. మంచి ఫ్యూచర్ ఉండాలట, వాట్ ఫ్యూచర్ యు వాంట్. కనుక మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి కావలసినటువంటి ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలని నేర్పవలసింది పోయి అర్థమే ప్రధానంగా ఆ ఉద్యోగాన్నే తీసుకో, ఆ చదువునే తీసుకో, అలాగే సంపాదించాలి నువ్వు, అప్పుడే నాతో మాట్లాడు అంటుంది తల్లి. నువ్వు ఇల్లు కొని చూపించు, ఇల్లు కట్టి చూపించు. ఎందుకు కట్టి చూపించాలి? ఎంత విలువతో ఉన్నాడా, ఎంత సంస్కారవంతుడిగా ఉన్నాడా, ఎంత మనస్సు పరిపక్వత కలిగి శుద్ధంగా ఉన్నాడా అని ఆలోచించడం పోయి తల్లి తండ్రి ఎప్పుడైతే ఆ విషయ భోగాల వైపు వాడి మనసును మళ్లించామో, విష బీజాలు వేశాం మనం, వేసిన తర్వాత ఇంక వాడిని మార్చలేవు, అయిపోయింది, గ్రోత్ ఈజ్ ఓవర్. ఇంకా రకరకాలుగా చెప్పుకుంటాం, మా అబ్బాయి నా మాట వింటాడు, మా అబ్బాయి చాలా మంచివాడు, ఇట్లాంటివన్నీ చెప్పుకొని పాసిఫై అవుతుంటాం. పైగా మనం చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి కనపడకుండా అసలు గుణాలు పెరుగుతాయి, కనపడకుండా పెరుగుతాయి, కనపడి పెరగవు. దైవ భక్తి ఉండదు, దైవ ఆరాధన ఉండదు, దైవుడి మీద నమ్మకం ఉండదు, నాస్తికుడు అవుతాడు. తల్లి తండ్రి గౌరవం, మాతృదేవోభవ పితృదేవోభవ, తల్లే దైవం అన్నాడు, భార్యే దైవం, తర్వాత ధనమే దైవం. కనుక మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, సనాతన సంస్కృతి నుంచి ఎట్లా తప్పిపోయినాం మనం, అది తెలుసుకోకుండా ఊరికే లోకం ఇట్లా ఉంది, ఇట్లా చేశారు, అట్లా చేశారని చెప్పి మాట్లాడడం అర్హత లేదు మనకు. ఎవరిని నిందించే అర్హత మనకు లేదు మనం చేసిన తప్పిదానికి. మనం జీవించాలి ఫస్ట్, అప్పుడు మాట్లాడు. అసలు మాట్లాడటం ఎందుకు, నువ్వు జీవించు, ఎందుకు మాట్లాడాలి వాళ్ళ గురించి, లోకంలో ఆయన ఎట్లా చేశాడు, ఈయన ఎట్లా చేశాడు, అందులో ఎక్స్పర్ట్స్ మనం. కానీ మనం ఏమి వదిలిపెట్టామన్న సంగతి మనం ఆలోచించం. కనుక కామక్రోధ లోభ మోహాలను వదలాలి అంటే సత్సంగం ఉండాలి, సజ్జనుల సాంగత్యం ఉంటే ఎప్పుడు వాళ్ళు మంచిని బోధిస్తూ ఉంటారు, అప్పుడు మనకు జాగరూకతతో మనల్ని కంట్రోల్ చేసుకోగలం మనం. రెండవది, మొదటిది ప్రార్థన, రెండు సత్సాంగత్యం, మూడు సత్సంకల్పం. సంకల్పం చేయాలి, నేను దైవ గుణాలను పెంచుకుంటాను, పెంచుకోకపోతే నాలో కామం క్రోధం లోభం పెరిగితే వచ్చే నష్టాలు తెలుసుకోవాలి. సంకల్పం చేసుకోవాలి, నేను పాటించి తీరుతాను సత్యాన్ని అహింసని, ఈ యొక్క అభయం సత్వ సంస్కృతి ఈ మొత్తాన్ని నేను కొన్నైనా పాటించడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా వైలేట్ చేశానంటే నన్ను నేనే పనిష్మెంట్ ఇచ్చుకోవాలి, నాకు నేనే శిక్షణ వేసుకోవాలి ఆచరించకపోతే. రోజు యోగా చేయాలి, చేయకుండా సంధ్యావందనం చేయాలి, చేయకపోతే ఏమిటన్నాడు, పనిష్మెంట్ నీకు నువ్వే ఇచ్చుకోవాలి, ఎవరో ఇవ్వక్కర్లేదు. సత్యాన్ని జవదాటిన, ఎవరినన్నా బాధించిన, హింసించిన మాట కానీ చేత కానీ చేస్తే నిన్ను నువ్వు పనిష్మెంట్ ఇచ్చుకో. ఆ రోజు ఉప్పు లేకుండా తిను. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు పరీక్షా పే చర్చల్లో, రోజుకు ఒక గంట ఈ యొక్క మెషిన్స్ని వాడకండి, ఫోన్ వాడకుండా ఉండండి అన్నాడు. ఒక గంట ఉండగలరా చూడండి అన్నారు. తపస్సు అది, ఫోను చూడకుండా ఒక గంట. తల్లి తండ్రి పిల్లలు కుటుంబం కలిసి మాట్లాడుకోవాలి, ఎవరి దగ్గర ఫోన్ ఉండకూడదు, ఫోన్ ఉన్నవాళ్ళు ఎవరు రాకూడదు ఆ గదిలోకి అని చెప్పారు ఈరోజు. అది తపస్సే. ఏమండి ఎవరు, ప్రతి వాళ్ళు ఫోన్లోనేనే, అంత ఫోన్లోనే ఉంటాడు ప్రతివాడు. చూడండి మీరు రోడ్డు మీదకి వెళ్ళి, ఇక్కడ కూడా ట్రింగ్ ట్రింగ్ అంటుంటాయి, ఉండలేము. క్లాసు పూర్ణమద అంటాం చాలు ఫోన్, ఎస్ఎంఎస్, వాట్సాప్, ఏమేమి వచ్చినాయని చూసుకుంటాం. ఎందుకు అంత బానిసలైపోవాలి మనం, మనిషి ముఖం చూసి ముఖం మాట్లాడేది లేదు, ప్రేమగా పలకరించడం లేదు, ఏదో తను గొప్పగా టెక్నాలజీలో వెళ్ళిపోతున్నాను అనుకుంటాడు. రాబోట్ అని అదే అన్నాడు, రాబోట్ లాగా అయిపోతున్నారు, రోబో, రాబోట్ కాదు రోబో. రోబోలాగా అయిపోతున్నారు అందరు. ఎంత తప్పది. కనుక ఈ సంకల్పం చేసుకోవాలి, నేను పాటించి తీరుతాను. ప్రతిరోజు ఈ యొక్క సద్గుణాలని లిస్ట్ చదువుకుంటూ ఉండాలి, ప్రతి ఒక్కదాన్ని గురించి ఆలోచించాలి. సత్వ సంశుద్ధి అంటే ఏమిటి, ఏం చెప్పారు క్లాసులో స్వామిని గారు, అది వినాలి. 13వ అధ్యాయం ఏం చెప్పారు, మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. అది సంకల్పం. తర్వాత ప్రార్థన, సత్సంగం, సంకల్పం అయిన తర్వాత వివేకం ఉండాలి. వివేకం అంటే ఏంటి, హేతు స్వరూప కార్యం. ఈ దుర్గుణాలు అసలు గుణాలు పెరగడానికి కారణం ఏమిటి, ఎందువల్ల పెరుగుతున్నాయి కనుక్కోవాలి, దానికి కారణం చూడాలి. అది తగ్గాలంటే ఏం చేయాలి, దాని స్వరూపాన్ని తెలుసుకోవాలి. కామమే కావచ్చు, క్రోధమే కావచ్చు, నేను షార్ట్ టెంపర్, లేకపోతే సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ మనిషిలో, అత్యంత ఆశలు, ఇటువంటివన్నీ పెరుగుతున్నప్పుడు ఏమిటి కారణం ఊహించాలి. దీన్ని కనుక ఇలా పెంచుకుంటూ ఉంటే దాని స్వరూపం ఏమిటి, ఇట్లా కోపాన్ని పెంచుకుంటూ ఉంటే అనుమానము, అసూయ, మాత్సర్యము, ద్వేషము ఇవన్నీ పెంచుకుంటూ ఉంటే దాని స్వరూపాన్ని మనం తెలుసుకుంటే రాబోయే కాన్సిక్వెన్సెస్ ఏమిటి, కార్యం అంటే రాబోయేటట్టు అవుట్కమ్, ఏ విధంగా మారుతాను నేను, నా పర్సనాలిటీ ఎట్లా ఉంటుంది కొంతకాలానికి, నేను ఇట్లా కామక్రోధ లోభ మోహాలతో ఉంటే ఏ విధంగా మారిపోతుంది నా జీవితం. మనసుకు అశాంతి, దైవగుణాలు ఉండవు, కనుక భగవద్భక్తి ఉండదు, మనుషుల ఈర్ష అసూయలు పెరుగుతూ ఉంటాయి, దానివల్ల నేను ఆధ్యాత్మికంగా పతనం అవుతాను అని తెలుసుకోవాలి. అది వివేకం అంటే. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో అంటాం, దయా లేదు దానం లేదు, దానం చేయరా అన్నాడు. దానం చేయకపోతే ఏమవుతుందంటే ఒక శ్లోకంలో చెప్పారు, ఆ శ్లోకం ఏంటంటే అదాన దోషేణ భవేద్ దరిద్రాహ అన్నాడు. దానం చేయకపోతే ఈ జన్మలో వచ్చే జన్మలో దరిద్రుడు అయి పుడతావన్నాడు. అదాన దోషేణ భవేద్ దరిద్రాహ, దరిద్రుడు అవటం వల్ల ఏమవుతుంది, దారిద్ర్య దోషేణ కరోతి పాపం. దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు మనిషి, పాపం చేస్తాడు. దారిద్ర్య దోషేణ కరోతి పాపం, అదాన దోషేణ భవేద్ దరిద్రః, దారిద్ర్య దోషేణ కరోతి పాపం. తర్వాత ఏంటి, పాపాదజస్రం నరకం ప్రయాతి. పాప పనులు చేయడం వలన, అధర్మంగా జీవించడం వలన నరకం ప్రయాతి, నరకానికి పోతాడు. తర్వాత ఏమిటన్నాడు, నరకానికి వెళ్ళడం వలన మళ్ళీ పునః దరిద్రః పునరేవ పాపి. నరకానికి పోయిన వాడు మళ్ళీ ఎట్లా వస్తాడండి, జమ్ములాగా వస్తాడా, రాడు. పునః దరిద్రః, మళ్ళీ దరిద్రుల్లోనే పుడతాడు. తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ పాపం చేస్తాడు. అందుకని ఏం చెప్పారు, దైవగుణం ఏమిటి, దానం చెయ్యి అన్నాడు. దానం చేయడం నేర్చుకో, ఇవ్వడం నేర్చుకో. విద్యాదానం, ధనదానం, వస్త్రదానం, జలదానం, ఎన్నో దానాలు చేయొచ్చు. మంచి మాటలు మాట్లాడటం కూడా దానమే. మన ఈర్ష అహంకారం అసూయలను తగ్గించుకుంటే అన్నీ మంచివి వస్తాయి, అవి తగ్గించుకోమే. అందుకనే వివేకం కావాలన్నారు. హేతు స్వరూప కార్యం, కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఎట్లా ఉంటాయి అని ఆలోచించాలి. నేను కనుక పాటించకపోతే నాకు ఎంత నష్టం. జ్ఞాన ప్రాప్తి రాదు, గురు ప్రాప్తి ఉండదు, జ్ఞానప్రాప్తి ఉండదు. వచ్చిన తర్వాత అయినా సరే జ్ఞానం పొందడు, శాస్త్రం ఉన్నప్పటికీ కూడా గుణాలు కనుక లేకపోతే. ఇప్పుడు ఎన్నైనా ప్రార్థన, సత్సంగం, సంకల్ప, వివేక, చివరిగా ప్రతిపక్ష భావన. అంటే ఈ అసురు గుణాలకి ఆపోజిట్ అయినవి ఏమిటి, అవి పెంచుకోవాలి. అసురు గుణాలకి ఆపోజిట్ అయినవి ఏమిటి అంటే, ఇప్పుడు ద్వేషం ఉన్నదనుకోండి, ఆ ద్వేషం ఉన్నప్పుడు ఏం చేయాలి మనిషి అంటే, దానికి ప్రతిపక్ష భావన ప్రేమ, ప్రేమను పెంచుకోవాలి. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కటి చూసుకోవాలి మనం. కోపం ఉన్నదనుకోండి, ఓర్పును పెంచుకోవాలి, ప్రతిపక్ష భావన ధ్యానం చేయాలి. మనలో కోపం ఉన్నదనుకోండి, నా వీక్నెసెస్ ఏమిటేమిటో గమనించి ఆ వీక్నెసెస్ని పోవడానికి ఆపోజిట్ అయిన దాన్ని ధ్యానించాలి, చింతన చేయాలి. అట్లాగే లోభం ఉందనుకోండి, పిసినారితనం, ఎవరికి ఏమి ఇవ్వాలనిపించదు, తనకు ఉపయోగమున్నా లేకపోయినా సరే ఇచ్చి ఇచ్చి చెయ్యిగా ఉండనే ఉండదు, ఎప్పుడు తీసుకుందామనే ఉంటుంది. కష్టపడి సొంతంగా సంపాదించుదాం, 10 మందికి సహాయం చేద్దాం అనే మనస్సు రావాలి మనిషికి. లోభగుణం ఉన్నప్పుడు ఏం చేయాలంటే దానాన్ని గుణాన్ని పెంచుకోవాలి. లోభగుణం నిన్ను పతనం చేస్తుంది, నిన్ను అసురుణ్ణి చేస్తుంది. రాక్షసులందరూ అంతేనండి, రాక్షసులందరికీ అసుర గుణాలు ఉన్నాయి వాళ్ళకి. అందుకని లోభగుణం ఉంటే మనుషుల్లో అవి అన్నీ రెండు ఉన్నాయి. అసుర గుణం ఈ యొక్క లోభం ఉంటే నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వదు, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగలేవు. కనుక ఏం చేయాలి, దాన గుణాన్ని పెంచుకో. అప్పుడు చిత్తశుద్ధి వస్తుంది, మలినం పోతుంది మనస్సులో. దైవ గుణాలు చోటు చేసుకుంటే గురుప్రాప్తి శాస్త్రప్రాప్తి దొరుకుతుంది. లేకపోతే నువ్వు అశాంతిగా ఉంటావు, నీ వల్ల అందరికీ అశాంతి, అందరికీ అశాంతి. కనుక నేను ఒక్కదాన్నే, నేను ఒక్కడనే ఆనందంగా ఉండాలనుకున్నా ఉండలేవు. నువ్వెందుకంటే సంఘజీవి కదా, సమాజంలో ఉన్నావు. కనుక నా పిల్లలు రేపు బయటికి వెళితే సమాజంలో రక్షణగా ఉండాలంటే సమాజము బాగుండాలి. నా ఇంటిని రక్షించుకుంటూ నా సమాజాన్ని రక్షించుకోవాలి నేను. అలా చేయకపోతే నా ఇంటి వరకు నేను చూసుకుంటానండి అన్నాడు. నీ ఇంటి వరకు చూసుకోవడమే కాదు, నీ పిల్లలు రేపు బయటికి వెళ్ళి చదివినా చేసినా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రభావం పడుతుందా పడదా? కనుక ప్రార్థన చేయి, అందరి క్షేమం కోసం, లోకక్షేమం కోసం ధర్మము వర్ధిల్లుగాక, ధర్మము వర్ధిల్లుగాక, సనాతన సంస్కృతి వర్ధిల్లుగాక అని ప్రేయర్ చేయాలి, ప్రార్థించాలి. నీలో స్వార్థం తగ్గాలి, నీలో లోభం తగ్గాలి, మంచి ఆలోచనలు, సద్భావనలు, సత్సంకల్పాలు, విశాలమైన హృదయం, విశాలమైన మనస్సు, అవన్నీ నువ్వు పెంపొందించుకున్నప్పుడు మాత్రమే నీకు శాంతి, కానీ లేకపోతే లేదు. కనుక ప్రతిపక్ష భావనలు పెంచుకోవాలి. అదేవిధంగా మోహం ఉన్నదనుకోండి, డెల్యూషన్. మోహం అంటే ఏమిటి, ఈ భౌతికమైనటువంటి కారు, ఇల్లు, ధనము, బంగారము, వెండి సామాన్లు, పిల్లలు, సంసారం, ఇదంతా కూడా ఆనందాన్ని ఇస్తుంది నాకు అని అనుకోవడమే మోహం. ఎక్కడ ఆనందము సుఖం లేదో, ఏ వస్తువులు ఉంటే, ఏ భోగాలు ఉంటే, ఈ శరీరం కూడా ఎంతకాలం, దీనివల్ల సుఖం లేదు మనిషికి. కానీ దీని ప్రయోజనం ఎంతవరకు, అంతవరకే చూసుకొని దాన్ని ఈ యొక్క మోక్షానికి ఉపయోగించుకోవాలి. కనుక మనుషుల్లో ఆ మోహం పోవాలి అంటే వివేకం కావాలి. వివేకం మీద మనం మనసు పెట్టాలి. ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇవ్వవు, ఇవన్నీ తాత్కాలికమే, అనిత్యం, నేను వాటి కోసం ఎందుకు పాకులాడాలి, వస్తే వస్తాయి, ఉంటే ఉంటాయి, కానీ నాకు ఉండవలసింది ఏంటి, ఆధ్యాత్మిక చింతన, భగవత్ చింతన, సదాచారము, సద్గ్రంథ పఠనము, సత్సాంగత్యము, ఇవన్నీ పెంచుకుంటే నాకు ఈ మోహం అనేది పోతుంది. నీ మోహం నిన్నే బాధ పెడుతుంది, నీ అజ్ఞానం నిన్నే బాధ పెడుతుంది, ఎవరినో బాధ పెట్టదు. ఇట్లా ప్రతిపక్ష భావాన్ని కౌంటర్ అన్నమాట. ఇవి పాజిటివ్, ఇవి నెగిటివ్. నెగిటివ్ని పాజిటివ్తో తొలగించుకోవాలి. ప్రతి క్షణం ప్రయత్నం చేయాలి. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ప్రతి క్షణం ప్రయత్నం చేయాలి. అందుకని 10 మందికి మంచిని చెప్పడం ముందు మనం ఆచరిస్తే చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేము. అందుకని ధైర్యంతో మనం ఆచరించాలి, మనం 10 మందికి చెప్పడానికి సాహసించాలి, మంచిని పెంచాలి, చెడును తొలగించాలి. అదే కదా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటే. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. అమ్మ, పాటలన్నీ చక్కగా వస్తాయి నోటికి. నిజము మరచి నిద్రపోకుమా అన్నారు. నిజం మరచిపోవాలి, సత్యాన్ని మరచిపోవాలి. ఆయన అదే అంటారు పాపం ఆ పుష్పేంద్ర గారు, దేశ వీరుల గాథలు చెప్పకుండా, మనకు మన యొక్క చరిత్ర మనం చదవకుండా, మన మహాపురుషుల గురించి మనం చదవకుండా, మన విద్యను మనం చదువుకోనివ్వకుండా మనల్ని ఎటో తిప్పేశారు చక్రం. భ్రాంతిలో పడిపోయినాం, మోహంలో పడిపోయినాం, అందుకోసమే డాలర్ల కోసం పరిగెడుతున్నాం అన్నారు. సనాతన సంస్కృతి ధర్మాన్ని వదులుకొని భోగభాగ్యాల కోసం, సుఖం కోసం, ఆనందం కోసం పరిగెడుతున్నాడు మనిషి. అశాశ్వతమైన వాటి కోసం పరిగెడుతున్నాడు. పురుషార్థాలని చెప్పేటటువంటి సంస్కృతిని మర్చిపోయినాడు. కనుక అది ఎప్పుడూ కూడా తల్లికి ద్రోహం చేసినట్లే. కన్న తల్లికి ద్రోహం చేస్తే ఎట్లాగో సనాతన సంస్కృతిని కూడా మర్చిపోయినా అంతే, దానికి దీనికి ఏమి తేడా లేదు. అది నువ్వు ఎంత నష్టపోతావో నీకే తెలుస్తుంది తర్వాత. అది ఎప్పుడు రావాలో, ఏ ఏజ్లో రావాలో అప్పుడే రావాలి, చెట్టుకు మాన్యూర్ వేసినట్లే. కనుక మనిషి ఒకసారి తప్పిదం చేస్తే దాని ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది ఎప్పుడైనా సరే. ఏ మనిషి అయినా సరే, ఏ లెవెల్లో ఎక్కడ తప్పు చేసినా సరే ధర్మం వదిలిపెట్టదు వాళ్ళు. కనుక ధర్మానికి అనుగుణంగా జీవించు, ధర్మంతో పాటే వెళ్ళు, దైవీ సంపత్తితోనే జీవించు, అసుర గుణాలను దగ్గర రానివ్వకు. అప్పుడే ఈ ఆత్మవిద్య నీకు అబ్బుతుంది. మనుషులకు ఎందుకు రావడం లేదు ఆత్మజ్ఞానం చెప్పండి మీరే. మనుష్యాణం సహస్రేషు ఎందుకని? కారణం ఎవరిలో జమ శమ తపస్సు, ఆ యొక్క జిజ్ఞాస, త్యాగగుణం అవన్నీ లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? భోగాల వైపు సుఖాల వైపు మనసు పరిగెడుతూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే చూడండి మన చరిత్రలో అందరు త్యాగం చేసిన వాళ్ళే. త్యాగం చేసిన వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు ఎంత గొప్ప ఉన్నత స్థానానికి వెళ్ళారు, లేని వాళ్ళు ఎట్లా పతనమైనారో చూపిస్తుంది మన చరిత్ర మనకు. అలాంటి చరిత్ర చదివితే మనకు, వాళ్ళని గురించి వింటే అప్పుడు మనకు ఇలా జీవించాలి మనం కూడా, లేకపోతే ఇలా పతనం అవుతామని మనకు తెలుస్తుంది. చదివితే కదా, మనకు తెలియదు, మన పిల్లలకు అంతకంటే తెలియదు. కనుక దైవీ సంపత్తును పెంచుకోవడానికి ఇది మార్గాలు. ఇంతటితో 21వ శ్లోకం వరకు ఈ యొక్క అసుర గుణాల గురించి విస్తారంగా చెప్పిన తర్వాత చివరిలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే దానికి శాస్త్రమే ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యౌ వ్యవస్థితౌ అన్నారు. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని నీకు తెలియాలంటే ఒక్కటే మార్గం, శాస్త్రం. నీకు శాస్త్రం తెలియకపోతే శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు చెప్పింది విను. శాస్త్రం చెప్తుంది ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చేయొద్దు అని చెప్తున్నది. నాకు శాస్త్రం తెలియదంటే నీ హృదయం చెప్తుందిగా. నీ హృదయం చెప్పదా? ఏమిటది? శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వాచ ఏవ అవధార్యతాం ఆత్మనస్తు ప్రతికూలాన్ని పరేషాం న సమాచరేత్. నాకు ఎవరు ఏది చేస్తే ఇష్టం లేదో అది నేను చెయ్యకూడదు అవతల వాళ్ళకి. ఇది తెలియదా? తెలుసు. ఆత్మసాక్షి అనేది ఒకటి ఉందిగా అంటుంటారే, ఇన్నర్ కాన్షియన్స్. పూజ్య స్వామీజీ ఎప్పుడు ఒక పదం ఉపయోగిస్తుంటారు, వృద్ధ వ్యవహార. ఎవరై ఎట్లయితే మన వృద్ధులు మన పెద్దవాళ్ళు చేశారో ఆ వ్యవహారాన్ని నువ్వు పాటించు. తెలియకనా నువ్వు బానిస అయిపోయినావు వాటికి, అందువల్ల చేస్తున్నావే కానీ నీకు తెలియక కాదు. కనుక ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ ధర్మాన్ని కోరుకునేటటువంటి వ్యక్తిత్వం ఏందో అది పెంచుకో. ఎలా పెంచుకుంటామంటే భోగభాగ్యాల కోసం మనసుని వెళ్ళనివ్వవాకు. స్వార్థం, సుఖం, లాలస ఇటువంటి వైపు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తప్పిదం చేస్తావు, వాటి కోసం అబద్ధం ఆడతావు, అవతలను బాధ పెడతావు, హింసిస్తావు. మినిస్టర్లు ఏమిటి, పెద్ద పెద్ద మినిస్టర్లు ఏమిటి, ఫైనాన్స్ మినిస్టర్ ఏమిటి, కోట్లు కోట్లు దోచుకోవడం ఏమిటి, ఎంత షేమ్ కదా అసలు. ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి దోచుకుంటున్నారు వాళ్ళు? ఎంతమంది నష్టపోతే వాళ్ళకి ఎంత లాభం వస్తుంది చెప్పండి మీరే. సామాన్య మానవుడు ఎంత కష్టపడతాడు. మన వాళ్ళు అంటారు వాళ్ళ నోళ్లు కొట్టి వీళ్ళు సంపాదిస్తున్నారంటారు చూసారా. నోళ్లు కొట్టడం అంటే ఏమిటి? వాడికి తిండి లేదు, వాడికి ఇల్లు లేదు, వాడికి వాకిలీ లేదు, ఏమీ లేకుండా వాడు కష్టపడుతుంటే నువ్వు రోగాలతో రొప్పులతో నువ్వు కష్టపడతావు తర్వాత. పడతావా లేదా? పడుతున్నారు అందుకే. కనుక ఇంతింత మోసాలు, మనుషులు ఇన్ని రకాలుగా జనాన్ని మోసం చేయడం అనేది పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. అదేమయ్యా అంటే కలియుగం అండి అంటాడు. కలియుగం అంటాడు, తర్వాత బ్రహ్మంగారు చెప్పారు అట్లాగే జరిగిపోతుంది. ఇప్పుడంతా వాట్సాప్లో అవి వస్తున్నాయి. బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అన్నీ అయిపోతే మనమేం చేయలేం. కృష్ణ పరమాత్మ ఒప్పుకోడు అట్లా చెప్తే. అర్జునుడు అదే అన్నాడు, నేనేం చేయనన్నాడు యుద్ధం. బ్రహ్మంగారు చెప్పారు, ఆయన చెప్పారు, ఈయన చెప్పారు, అట్లా జరుగుతాయి. అట్లాంటివన్నీ నమ్మకండి. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, ఎంత జ్ఞాని అయినా ఎంత వేదాంతి అయినా ఎంతటి గొప్ప మహానుభావుడైనా సరే అధర్మం జరుగుతూ ఉంటే ఊరికే ఉండకూడదు, చూస్తూ ఉండకూడదు. కృష్ణుడు చూస్తూ ఉన్నాడా చెప్పండి? కృష్ణుడు మహాజ్ఞాని కానీ అర్జునుని ఉద్బోధించాడా లేదా? తనంతట తానే యుద్ధరంగంలోకి వచ్చాడా లేదా? కనుక మన వంతు మనం చేస్తూ ఉండాలి. ముందు మనం జీవించాలి. మనం చేయకపోయినా కూడా పాపమే. మన వంతు మనం చేయకపోతే ధర్మానికి, ధర్మరక్షణకి మనం జీవిస్తే మనకు తెలుస్తుంది మనం ఏం చెయ్యాలో. ఫస్ట్ చూడండి, మనం జీవిస్తే ఆ విలువలతో దాని విలువ మనకు తెలిస్తే దానికి ఏమైనా చెయ్యాలనే తాపత్రయం వస్తుంది. అదే లేనప్పుడు ఎట్లా చెయ్యాలనిపిస్తుంది అసలు? విలువ విలువ తెలిసినప్పుడే కదా, విలువని మనం పాటించినప్పుడే కదా విలువల్ని పెంపొందించాలని కోరుకుంటాం. ఆ విలువ విలువే మనకు తెలియనప్పుడు, ఆ విలువల ప్రకారం మనం జీవించినప్పుడు మనం మాట్లాడనూ లేము, చెప్పనూ లేము, ఏం చేయలేము. అటువంటి దయనీయ స్థితి, దుస్థితి అంటారు దాన్ని. దాన్ని మించినది లేదు. ఆ మనిషి మనిషి కంటే కూడా వాడు పశువుతో సమానం అని, పశువుతో కూడా అనకూడదు. అది కాదు మన సమాజం. అట్లా జీవించమని చెప్పలేదు ఇక్కడ. కనుక మనం దైవ గుణాలను పెంచుకోవడానికి, అసురు గుణాలు పోవడానికి ఆ 5 మెట్లు చెప్పిన వాటిలో కొన్నైనా పాటిస్తూ ఉంటే మోక్ష పురుషార్థం అనేది వస్తుంది, శాంతి దొరుకుతుంది మనిషికి. మోక్షం అనేది చెప్పబడింది ఇక్కడే ఈ ధర్మంలో, సనాతన ధర్మంలో చెప్పబడింది. కనుక నేను సనాతన ధర్మానికి చెందినవాణ్ణి అని గర్వించాలి మనిషి. నేను సనాతన ధర్మంలో పుట్టాను, సనాతన ధర్మంలో పెరిగాను, నేను సనాతన ధర్మంలోనే ఉంటాను, సనాతన ధర్మమే ప్రపంచానికి రక్ష అని తెలుసుకొని జీవించాలి. లేకపోతే మనిషి జన్మ వృధా అవుతుంది. అటువంటి ధర్మంలో పుట్టాం మనం, ప్రపంచంలో ఎక్కడా లేదు. మోక్షం అంటే ఏమిటేమిటో చెప్తారు వాళ్ళు. కనుక ఇంకొక విషయం ఏంటంటే, చివరిగా చెప్పేది కృష్ణ పరమాత్మ ఇంకా చెప్తారు 17వ అధ్యాయంలో కూడా, నాయన ఇటువంటి మోక్షాన్ని పొందడానికే మానవ జన్మ, కనుక నువ్వు దైవీ సంపత్తిని పొందు, అసలు గుణాలను వదిలిపెట్టన్నాడు. అంత తేలిక కాదు వదిలిపెట్టడం, వాటి యొక్క దుష్ప్రభావం మనం తెలుసుకుంటే తేలిక వదిలిపెట్టడం. అవి తెలుసుకోకపోతే, దానివల్ల వచ్చే నష్టం తెలుసుకోకపోతే వదిలిపెట్టలేము. తెలుసుకోవాలి, సీరియస్గా ఆలోచించాలి, సీరియస్గా ఆలోచించాలి. అంతేగాని అందరి ముందు సీరియస్గా ఉండకూడదు, మనం సీరియస్గా ఆలోచించి సీరియస్గా ఫాలో అవ్వాలి. సీరియస్గా అంటే ఏమిటి, సిన్సియర్గా అని అర్థం, శ్రద్ధతో పాటించాలి. అలా చేసినప్పుడు మనకు ఈ సనాతన ధర్మం అనేటువంటిది జగత్తుకి రక్ష. కనుక సనాతన ధర్మం అంటేనే తెలియదు మనకిప్పుడు, ఆ స్థితిలో ఉన్నాం. దానికి క్యాంప్ పెట్టబడుతున్నాను, సనాతన ధర్మాన్ని తెలుసుకోవడానికి క్యాంప్, ఋషికేష్ క్యాంప్. కనుక మేము కూడా సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళందరూ క్యాంపుకి రావచ్చు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకునేది అనుకోవద్దు, తప్పేమీ లేదు. అందుకని ఆ క్యాంప్ పేరే సనాతన సంస్కృతి శిక్షణ శిబిరం అని పేరు పెట్టాను. కొంచెం కొంచెంగా నేర్చుకుందరు కానీ సనాతన ధర్మాన్ని గురించి. ఇప్పుడే నాట్ టూ లేట్ కదా. కనుక చివరికి కృష్ణ పరమాత్మ చెప్పేది అదే మనకు బోధించేది. కృష్ణుడిని పూజించడం అంటే కృష్ణుడు చెప్పింది ఆచరించడం. ఇంతటితో ఈ 16వ అధ్యాయం పూర్తి అయింది. దీనికి దైవాసుర సంపత్ విభాగ యోగ అని పేరు. అందుకని ముహూర్తం కొంచెంసేపేనండి. తాం మాంగళ్యం తంతున మీన మమ జీవన హేతున అయిపోతుంది మంత్రం, ఒక్క క్షణంతో అయిపోతుంది ముహూర్తం. కానీ వివాహానికి ప్రయత్నం, ఎన్ని పనులు చేయాలి, ఎన్ని నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుందా పట్టదా. ఇది కూడా అంతే, అహం బ్రహ్మాస్మి జ్ఞానం ఈజ్ వెరీ ఈజీ, బట్ అది రావడానికి ఎంత కష్టపడాలో తెలుసా. కంటిన్యూయింగ్ 17వ అధ్యాయం వచ్చే వారం అక్కడ చెప్తారు మళ్ళీ సాధనాలు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.